సర్వలోకేశ్వరుడైన నారాయణుడు ఎదురుగుండా ఉన్న నారాయణుడిగా గుర్తించలేక నరుడిగా భావించి నారాయణుడు ఈయన్ని రక్షించాలి అనుకున్నది. సృష్టి రహస్యం అది. భగవంతుడు మన ఇంట్లో ఉన్నా ఆయన ఏదో మనిషిలే అనుకుంటాంట. ఆయన వెళ్ళిపోయాక తెలుస్తుంది అనమాట మనకి ఈయన భగవంతుడు అని. కానీ అప్పటికే మన జీవితాలు అయిపోతాయి. భగవంతుడిని భగవంతుడిగా ఎదురుగుండా ఉన్నప్పుడు గుర్తించడానికి మహాసాధన కావాలి. ఆ సాధనలో భక్తి గొప్పది. అందుకే మోక్ష సాధన సామగ్రియాం భక్తి ఏవ గరీయసి. భక్తియే అన్నాడు. భక్తి ఏవ అంటే భక్తియే అన్నమాట. స్ట్రెస్ చేయడానికి ఆ ఏవ వాడతాం అన్నమాట. అది మాత్రమే ఉత్తమోత్తమమైనది. మోక్షం పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం, వీటిల్లో భక్తి చాలా గొప్పది. భక్తితో సులభంగా పరమాత్మని పొందవచ్చు. నిజం చెప్పాలంటే యశోదానందులు ప్రేమ భక్తితో ఆయన్ని సేవించారు. దానికి మధుర భక్తి లేక ప్రేమ భక్తి అని పేరు. అంత ప్రేమతో ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ప్రేమించిన వాళ్ళు ఉంటారండి. ఎప్పుడో ఒకప్పుడు పిల్లల్ని తిట్టకుండా ఎవరైనా ఉంటారా? జీవితంలో ఒక్కనాడు కూడా కృష్ణుడు ఒక్క దెబ్బ కొట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యశోద. యశోదానందులు ఒక్కసారి కూడా ఆయన ఒక్క దెబ్బ కొట్టలేదట. మీరు మళ్ళీ అడగచ్చు, అటువంటి తల్లిదండ్రులు ఉంటారా జీవితంలో? పిల్లల్ని ఒక్కసారి కూడా కొట్టకుండా తిట్టకుండా ఉండే తల్లిదండ్రులు ఉంటారా అని ఒకనాడు నన్ను ధర్మ సందేహంలో అడిగారు. ఉన్నారు, మా నాన్నగారు అలా ఉన్నారు. నా జీవితంలో ఎప్పుడు ఒక్కసారి కూడా చివాట్లు తినలేదు ఆయన చేత. అంటే నేను తప్పు చేయలేదని కాదు అక్కడ ఉద్దేశం. మా తండ్రి గారు అంత కరుణామూర్తి. అసలు ఆయనకి పిల్లల్ని తిట్టడమే చేత కాదు. ఆయనకి ఎవరి మీద కోపం వస్తే తిట్టకూడదురా అనేవారు. నీకు ఎవరి మీద కోపం వచ్చిందనుకో, నువ్వు చచ్చిపోవాలి, నీ కొంప కూలిపోవాలని తిట్టకు, నీ ఇల్లు బంగారం కానని తిట్టు. ఎంత మంచి తిట్టండి. ఇంకా బాగా ఎక్కువ కోపం వచ్చేస్తే, కసి వచ్చేస్తే, ఒరి నీ పెళ్ళ మొగుడా అని తిట్టు. ఎంత అందంగా ఉంటుంది అప్పుడు ఆ తిట్టు. ఇంకా మరీ ఆగ్రహోదగ్రుడు అయిపోతే నీకు ఏడంతస్తుల మేడరాము అనేవారు ఆయన. అదనమాట. అంత బాగా ఎవడన్నా తిక్క తెప్పిస్తే, బాగా అల్లరి చేస్తే శిష్యులు, నీకు ఏడంతస్తులు మేడ వస్తుందిరోయ్, నీకు బంగారం లాంటి పెళ్ళం వస్తుందిరోయ్ అనేవారు తప్ప నీ పెళ్ళం నిన్ను కొడుతుందని ఎప్పుడు అనేవారు కదండి. అది పవిత్రంగా వాక్కుతో పలకాలి. ఏమిటో పూజ చేస్తూనే ఉంటాడు, ఒక్కొక్కడు వెధవాన్ని తిడుతూ ఉంటాడు. ఈ దరిద్రపు మాటలు మాట్లాడితే ఆ పూజకి ఏం విలువ ఉంటుంది? నోటి నుంచి ఎప్పుడు అపశబ్దం రాకూడదు. అసలు కావ్యం అంటేనే మంగళస్వరూపం. మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని కావ్యాని ప్రధంతే. కావ్యములంటే ప్రారంభంలో మంగళం, మధ్యలో మంగళం, చివరిలో మంగళం ఉండాలి. అమంగళమే ఉండకూడదు నోటి వెంబడి. అందువల్ల ఎంత కోపం వచ్చినా ఈ చావడం లాంటి తిట్లు తిట్టకూడదు. అసలు ఆ మాట రాత నా నోటితో అనడానికి ఇష్టపడకపోయినా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అన్నమాట. మీకు ఎంత కోపం వచ్చినా ఇతరులకు శుభం కోరుకోండి. పక్కవాడు, పక్కింటివాడు బాగా పేచీ పెడుతున్నాడు, సరిహద్దు దగ్గర తగాదాలు పెడుతున్నాడు, మీ దుంప తెంచుతున్నాడు, అప్పుడు వీడికి ఏడంతస్తుల బిల్డింగ్ అవ్వాలని కోరుకోండి. అప్పుడు మీ ఇంటికి ఏడంతస్తుల బిల్డింగ్ అవుతుంది. మీ ఇంట్లో ఏడంతస్తులు వేసుకోగలుగుతారు. పక్కవాడు కొంప కూలిపోవాలంటే ఉన్న కొంప కూలుతుంది. ఇతరులకు నువ్వు ఏది కోరుకుంటావో అది నీకు వస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలు కోరుకునేవాడు తన మేలు తాను కోరుకున్నవాడు అవుతాడనమాట. అంత ప్రేమతో మధుర భక్తితో యశోదానందులు కృష్ణుణ్ణి పెంచారు. క్రమంగా శ్రీకృష్ణ పరమాత్మ పాకడం మొదలుపెట్టాడు. ఇక పాకడం మొదలుపెట్టేటప్పుడు బుడుంగు బుడుంగుని పాక్కుంటూ వెళ్ళి అరుగు మించి కింద పడిపోయేవాట. అరుగు కింద బురద, బురదలో పడిపోయినప్పుడల్లా యశోద విసుక్కోకుండా మళ్ళీ ఎదురుగుండా ఉన్న యమునా నదిలో ఉంచి స్నానం చేయించి లోపలికి తీసుకొచ్చేది. రోజు కనీసం 100 సార్లు యమునా నది స్నానం స్వామివారికి జరిగేది. మహావేగంగా పరిగెత్తేవాట్టు ఆయన. కొంతమంది పిల్లలకు ఆ చురుకుతనం ఉంటుంది, కొంతమంది మన్ను తిన్నవాళ్ళు అలా కూర్చుంటారు. పిల్లలు అల్లరి చేయలేదంటే వాళ్ళకి ఏదో రోగం ఉందని అర్థం. కాబట్టి పిల్లలు ఎంత చురుగ్గా ఉంటే అంత బాగా అల్లరి చేస్తారు. అల్లరి చేసే పిల్లలలో ఉన్న చురుకుతనం కనిపెట్టి వాళ్ళని సరైన మార్గంలో తల్లిదండ్రులు పెట్టాలి అని భాగవతం చెబుతున్నది. ఇక తర్వాత అడుగులు వేయడం మొదలెట్టాడు ఆయన. అడుగులువే కలిగియు రెండడుగులనే మన్ను మిన్ను అలవిన బాలుండు అడుగిడ దొడగను శాత్రవులు అడుగులు సడుగులును వదలి అడుగవనివ్వడం. ఆయనని వేదం ఏమంటోంది? ఓం సహస్ర శేరషాః పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటుందా లేదా? సహస్రపాత్, 1000 పాదములు కలిగిన వాడు 1000 అడుగులు కలిగి ఉండి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగులు దానం పుచ్చుకుని రెండే రెండు అడుగులతో భూమి ఆకాశం ఆక్రమించిన పరమాత్ముడు ఆయన. అంతటి వాడు ఇవాళ ఒక గోపాల బాలకుడై పుట్టి కొత్తగా అడుగులు నేర్చుకుంటున్నట్ట. 1000 అడుగులు కలిగిన వాడు అడుగులు వేయడం నేర్చుకున్నట్ట. మెల్లిమెల్లిగా అడుగులు వేసి పడిపోయేవాడు. కొత్తల్లో అడుగులు వేసేటప్పుడు పడిపోతారుగా. ఆయన పడ్డట్ట అడుగులు వేస్తూ, ఆయన పడగానే శత్రువులు అంటే రాక్షసులు అధఃపాతాళానికి పడిపోయారు. ఓరి నాయనో, ఈయన అడుగులు వేస్తున్నాడు, ఇక ఈ అడుగులతో మనందరం కూడా అధఃపాతాళానికి పోతాం అని భయపడ్డం మొదలుపెట్టారట. ధర్మ సంస్థాపన కోసం పుట్టిన ఆయన అడుగులు వేయడం ద్వారా శత్రువులకి గుండెల్లో గుబులు పుట్టించాడు. ఆయన నడవడం మొదలెట్టాడు. రంభ స్వర్గం నుంచి వచ్చింది, ఆ అడుగులను చూసింది. కృష్ణ, ఇంతకాలం నాకు నృత్యం వచ్చనుకున్నాను, నాకేం వచ్చు డ్యాన్సు? నువ్వు అడుగులు తప్పటడుగులు వేస్తుంటే నృత్యం చేసినట్టుంది, ఇందులో నేను డ్యాన్సు స్టెప్పులు నేర్చుకుంటానని ఆయన్ను చూచి రంభాది అప్సరసలు నాట్యం నేర్చుకున్నారట. నడయాడిరి వారలగని తడవాడిరి రంభాదులెల్ల, రంభాది అప్సరసలు ఆయన అడుగులను చూచి నృత్యం చేసుకున్నారట. తడవాడిరరులు భయమున తడవాడిరి మంతనమున తపస్సులు వేడకన్, ఒక్క అడుగులో ఎన్ని విశేషాలు ఉన్నాయో ఇందులో చెప్పారు. ఆయన అడుగు వేశాడు, ఆ అడుగుల్ని బట్టి అప్సరసలు నాట్యం నేర్చుకున్నారు. ఆయన అడుగులు వేయడం మొదలుపెట్టాడు, శత్రువులంతా భయంతో ఉడికి పారిపోవడం మొదలెట్టారు. ఆయన అడుగులు వేయడం మొదలుపెట్టాడు, తపస్సులు ఋషులు అక్కడికి వచ్చి ఆయన అడుగు పెట్టిన నేల మీద తల పెట్టి, ఆహా, మన అదృష్టవశాత్తు కృష్ణుడు వ్రేపల్లెలో ఇసుక నేల మీద కాలు పెట్టాడు, ఆయన అడుగుదాడలు ఇక్కడ పడ్డాయి, ఆ అడుగుదాడల్లో శంఖం చక్రం కనబడుతున్నాయి, ఈ ఇసుక మీద తల పెడితే ఇంక వేరే తపస్సు చెయ్యక్కర్లేదని ఆ అడుగుల మీద తల పెట్టి పొంగిపోయి పులకించి ధ్యానం చేసి ఆ ఇసుక నెత్తి మీద వేసుకుని వెంటనే వాళ్ళంతా వైకుంఠానికి వెళ్ళిపోయారట. అంటే ఆయన పాదధూళి శిరస్సు మీద పడ్డంతో వాళ్ళకి ఇంక వేరే తపస్సు చేయవలసిన అవసరం లేకుండా తపస్సు పండి తక్షణం వాళ్ళంతా ముక్తికి వెళ్ళిపోయారు. ఈ విధంగా పాద చిహ్నముల ద్వారా ఎంతోమందికి ముక్తిని ప్రసాదించాడు ఆయన. ఇంకా ఆయనతో పాటు బలరాముడు కూడా ఉన్నాడుగా. ఈ అన్నదమ్ములిద్దరూ వ్రేపల్లెలో అటు ఇటు నడవడం మొదలుపెట్టారు. ఆ నడుస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా కనపడేవారట. తలకాయలు ఇలా హఠాత్తుగా పైకి ఎత్తేవారు. ఆ ఎత్తినప్పుడు ఆదిశేషుడిలాగా బలరాముడు, నల్లని కాళీయునికి మళ్ళీ కృష్ణుడు కనపడేవారట. ఇద్దరు సర్పాల్లా కనపడేవారు. పన్నగాధీసుల పగిది దాల్తురు, ఇద్దరు కూడా సర్పరాజుల్లా కనపడేవారు. ఇలా తల కోపంతో పైకెత్తినప్పుడు, బురదలో ఆడుకుంటున్నప్పుడు ఒళ్ళంతా బురద అంటుకుని ఏనుగు గొన్నల్లో ఉండేవారట. కుర్ర ఏనుగులు ఉంటాయి కదా పిల్ల ఏనుగులు, అలా పిల్ల ఏనుగుల్లో ఉండేవారట. చిన్నప్పుడు పిల్లలకు కొంచెం కండలు బాగా కనపడితే భలే ముద్దుగా ఉంటారు, పెద్దయ్యాక అంత ముద్దుగా ఉంటారు. కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాడి దగ్గర ముద్దే ఉంటుంది నా మొహం, ముద్దే కానీ బాల్యంలో అందమే వేరు. ఎక్కడో నాబోటివాడు కొంచెం వయస్సు వచ్చిన అందంగా కనపడచ్చేమో, కానీ 300 మంది కొంచెం వయస్సు వచ్చేసరికి ఆ పూర్వం ఉన్న సౌకుమార్యం అందం రమ్మంటే వస్తాయి. ఆ బాల్యంలో చక్కని అందమైన కండలతో దాంతో వాళ్ళు మంచి ఏనుగొన్నల్లో ఉండేవారట. అప్పుడప్పుడు చురుగ్గా పరిగెడుతున్నప్పుడు సింహం పిల్లల్లా కనపడేవారు. ఈ విధంగా వాళ్ళు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా కనపడేవారు. తల్లులకు ఆనందం కలిగించేవారు. తల్లిపాలు తాగుతున్నప్పుడు అవి తల్లిపాలు కాదు, యోగులు యోగాభ్యాసం చేయటం వల్ల వచ్చిన యోగామృతం అనుకునేవారట. ఎలమి తల్లుల చన్ను వాలెల్ల తావి పరమ యోగోద్భవామృత పాన లీల సోలి పరమ యోగుల విధమున సొంపు కందురా కుమారులు జనమనోహారులగుచు. యోగుల యొక్క యోగామృతం తాగినట్టు ఆనందం పొందేవారు తల్లుల చన్నుబాలు తాగి. ఈ విధంగా చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు అక్కడున్న తల్లులకి తండ్రులకి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఆనందం కలిగిస్తూ ఆటలాడుకుంటూ తిరగడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణుడికి తెలియంది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఉంటుందా, ఆయన ఎరగనివాడు ఎవడు ఉంటాడు, సర్వాంతర్యామి కనుక ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎవడు ఏం చేసినా ఆయనకు తెలుస్తుంది. ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, గురువుగారి పురాణాన్ని పొగుడుతున్నారా, తిట్టుకుంటున్నారా, వింటున్నారా, వింటం లేదా, ఎప్పుడు అవుతున్నారా, ఎదురు చూస్తున్నారా, ఇవన్నీ కృష్ణుడికి తెలుసు, నాకు తెలియకపోయినా. కాబట్టి ఆయనకి తెలియదంటూ లేదుగా. అటువంటి వాడు, ఆయనకు అవతల ఏముందో తెలియని వాడు, ఒకసారి కృష్ణుడికి పైన ఇంకెవరైనా ఉన్నారా అంటే ఆయన్ని మించిన దైవం మరొకటి లేదు, కాబట్టి ఆయనకి అవతల మరొకటి లేదని అర్థం. అటువంటి వాడు ఇప్పుడు వ్రేపల్లెలో తిరుగుతున్నట్ట. ఇక్కడ రాశారంటే గొప్ప పద్యం, అవ్వల నెర్రుగక మువ్వురికి అవ్వల వెలుగొందు పరముడు అర్భకుడై, ఆ అవ్వలకు సంతసంబుగా అవ్వా అవ్వాయనంగ అల్లన నేర్చెన్. రెండు అర్థములు అవ్వల నెరుగక అంటే ఆ వల, ఆయన కంటే గొప్ప దైవం మరొకటి లేదు అని ఒక అర్థం. అవ్వలు అంటే తల్లులు, ఏ తల్లులను ఎరగనివాడు, తనంత తాను పుట్టాడు గనక ఆయనకి తల్లి తండ్రి లేరు. అలా తల్లులు లేనివాడు, తనకి పైన మరొక దైవం లేనివాడు, మువ్వురికి అవ్వల వెలుగొందువాడు అంటే త్రిమూర్తుల కంటే గొప్పవాడు, త్రిమూర్తులకు అతీతుడైన శ్రీమన్నారాయణుడు ఆయన. అటువంటి వాడు ఇప్పుడు చిన్న పిల్లవాడిగా మారాడు. ఆ చిన్నపిల్లవాడి రూపంలో అక్కడికి వచ్చిన ముసలాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవ్వా అవ్వా అని గుర్తుపెట్టి పిలవడం మొదలెట్టాట. సాధారణంగా అత్త అని నేర్చుకుంటే అది మంచిదని, అవ్వ అంటే కొంత ప్రమాదమని శాస్త్రం చెబుతున్నది. ఈయన ఎందుకు అవ్వ అన్నాడు? ఎవరైనా తనంత తాను ముందుగా అవ్వ అన్నాడంటే వాళ్ళ మేనమామ ఢామ్ అంటాడు ఆయన చేతిలో. మేనమామ కౌశుణ్ణి సంహరించడం కోసం అత్త అనకుండా అవ్వా అవ్వా అండం నేర్చుకున్నాడు. ఇంక వచ్చిన ఆడవాళ్ళట, అమ్మో యశోదమ్మో మేము ఎంత అదృష్టవంతులం, అమ్మ అంటం లేదు అత్త అంటం లేదు అవ్వా అని మమ్మల్ని పిలుస్తున్నాడు అని పొంగిపోయి ఈ కుర్రాడికి మాస్క్ అంతా రాసి ఇచ్చేస్తామన్నారట. అవ్వా అవ్వా అనంగా నల్లన నేర్చాను, ఆ విధంగా అవ్వా అవ్వా అండ నేర్చాట. వాళ్ళ ఆస్తి ఆయనకి రాసిస్తారట, వాళ్ళ ఆస్తి ఆయన కాలి గోటికి సరిపోతుందా? కాకపోతే అది ఒక ప్రేమ. ఈ విధంగా పరమాత్ముడు స్త్రీలందరికీ ఆనందం కలిగించి ఆటలాడడం మొదలుపెట్టాడు. ఒకనాడు శ్రీకృష్ణుడి తల్లి ఆయనకి శుభ్రంగా కడుపు నిండా పాలిచ్చింది. పాలిచ్చి తొడ మీద కూర్చోబెట్టుకుని తల నిమరడం మొదలెట్టింది. ఇంతలో కృష్ణుడు కొండంత బరువు అయిపోయాట. ఆవిడికి మతిపోయింది, నా తొడ మీద పడుకోబెట్టుకున్నది నల్లగా ఉన్న కృష్ణుడనే బాలుణ్ణా లేక నల్లని బండరాయా, ఇతడు కొండంత బరువు అయిపోయాడేమిటి, ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఏవేవో చిత్రాలు జరుగుతున్నాయి, బుజ్జి బాలుడు ఎంతో సుకుమారంగా ఉండే ఈ కృష్ణుడు ఎంత బరువు అయిపోయాడేమిటి అని కంగారు పడి మొయ్యలేక ఆ కుర్రవాడిని అరుగు మీద పెట్టి లోపలికి వెళ్ళిపోయి తన పనులు తాను చూసుకోవడం మొదలెట్టిందిట. కొండంత బరువు అయితే పిల్లల్ని ఏం వస్తామండి? ఆ మధ్యలో కుర్రాడు పుట్టాడండి, వాడు పుట్టడంతటే 25 కేజీల బరువు ఉన్నట్ట. వాడిని వాళ్ళ అమ్మ ఏమెత్తుకుంటుంది పాపం? మరి అమ్మ చూస్తే ఇలా ఉంటే, సుకుమారంగా ఉన్న కృష్ణుడు అనుకున్నాను కానీ ఇంత బరువు అయిపోతాడు అనుకోలేదనుకుని ఆ బరువైన కొడుకు మావను వెరవిడి వెరచి జనని తా ధర కావ పుట్టిన మహాపురుషుడు కాబోలు ననుచు బుద్ధిందలచన్. ఇంత బరువైన కృష్ణుడిని మొయ్యలేక అరుగు మీద పడుకోబెట్టి హఠాత్తుగా ఈ పిల్లవాడు ఇంత బరువు అయ్యాడంటే ఏదో కారణం ఉన్నది, వీడు సామాన్య మానవుడు అయి ఉండడు, ఈ భూమండలమును ఉద్ధరించడమునకు పుట్టిన మహాపురుషుడయి ఉంటాడు అనుకుని వంటింట్లోకి వెళ్ళి వంట పనులు చూసుకోవడం మొదలుపెట్టింది. కృష్ణుడు ఎందుకు ఇంత బరువు అయ్యాడు? కాసేపట్లో ఒకడు రాబోతున్నాడు, వాడు అంతం చూడాలి ఈయన. ఆ సమయంలో అమ్మ ఉంటే అమ్మకి ప్రమాదం, ఒకవేళ అమ్మకి ప్రమాదం లేకపోయినా ఆ రాక్షసుణ్ణి తాను చంపుతున్న దృశ్యం చూస్తే కూడా ఆవిడికి భయం పట్టుకోవచ్చు. అందుకని బరువు అయ్యి ఆవిడ లోపలికి పంపి ఈయన అరుగు మీద ఆడుకోవడం మొదలెట్టాడు. ఇంతలోనే మహావేగంగా అక్కడికి వచ్చాడు ఒక రాక్షసుడు, కంసుడు పంపించగా వచ్చాడు వాడు. వాడి పేరు తృణావర్తుడు, అంటే సుడిగాలి రూపంలో తిరిగేవాడు. వాడు ఒక గాలి కింద మారిపోయి గిర్రం తిరుగుతూ వచ్చి పిల్లల్ని పైకి ఎత్తుకుపోయి కింద వారేసి చంపేస్తూ ఉంటాడు. అటువంటి తృణావర్తుడు భయంకరమైన సుడిగాలి రూపంలో మొత్తం వ్రేపల్లంతటిని చుట్టుముట్టేసి ఇళ్ళు పడగొడుతూ బండ్లు ఎగరవేస్తూ ఆవుదూడల్ని ఆవుల్ని పైకి కిందకి చెల్లా చెదరుగా విసిరివేస్తూ కృష్ణుడున్న చోటుకు వచ్చి తల్లి లోపలికి వెళ్ళి అరుగు మీద ఆడుకుంటున్న కృష్ణుడిని గిర్రును తిప్పుకుంటూ పైకి పట్టుకుపోయాడు. సుడి ఎరుగని హరి సుడిగాలి తెరంగు రక్కసుడు విసరడి ఆ సుడిగాలి ధూళి కన్నుల సుడిసిన గోపకులు బెగడి సుడి వడి రధిప. ఎప్పుడు సుడిగాలి ఎరగనివాడు ఆయన. సుడిగాలి అంటే ఒక అర్థం ఏమిటి? సంభ్రమం. కంగారు పడడం ఎరగనివాడు కృష్ణుడు. అలా కంగారు పడ్డం చేత కాని కృష్ణుడి దగ్గరకు వచ్చి సుడిగాలి రూపంలో పైకెత్తుకుపోయాడు ఆ రాక్షసుడు. కృష్ణుడిని ఎత్తుకుపోతున్నప్పుడు వాడు విసిరిన గాలి మొత్తం రేపల్లెలో ఉన్న స్త్రీ పురుష పశువుల తేడా లేకుండా అందరి కళ్ళల్లో పడింది. దాంతో ఈ సుడిగాలి వల్ల వచ్చిన దుమ్ము కళ్ళల్లో పడి కళ్ళు మూసుకుపోయి కళ్ళు తెరవలేక కుయ్యో మొర్రోమన్నారు మొత్తం అంతా. ఇలా సుడిగాలితో అందరు ప్రజలకి మతి పోగొట్టి కృష్ణుణ్ణి పైకి పట్టుకుపోయాడు. ఈ సుడిగాలి కొంత తగ్గింది. ఎప్పుడైతే కృష్ణుడి పైకి పట్టుకుపోయాడో దాంతో గాలి కొంత తగ్గింది. తగ్గగానే యశోద పరుగు పరుగును వచ్చింది లోపల నుంచి. అమ్మో, సుడిగాలి వచ్చింది, ఈ గాలికి మా అబ్బాయి ఏమైపోయాడో అని వణికిపోతూ అరుగు దగ్గరకు వచ్చింది. తీరా చూస్తే అరుగు మీద ఉండవలసిన కృష్ణుడు కనపడలేదు. ఇంకా ఆవిడ గుండెలు బాదుకుని ఏడవడం మొదలెట్టింది. అమ్మోయ్, రోహిణి, మీరంతా రండి బాబోయ్, నా కొడుకు కనపడటం లేదు అని ఏడుస్తూ, ఎంత పాపాత్మురాలినండి, నేను కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. ఎంతలో కృష్ణుడు కొంచెం బరువయ్యాడు. ఏం బరువు అయితే ఆ మాత్రం మొయ్యలేమా? తల్లికి కొడుకు బరువా, చెట్టుకి కాయ బరువా? అన్యాయంగా నా కుమారుణ్ణి బరువైపోయాడనే ఉద్దేశంతో అరుగు మీద పడుకోబెట్టాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ దరిద్రపు సుడిగాలి? మా అబ్బాయిని ఎత్తుకుపోయింది. ఊళ్ళో ఇంతమంది పిల్లలు ఉండగా నా పిల్లాన్ని ఎత్తుకుపోవాలా అని ఏడుస్తూ ఆవిడ అందరినీ పిలిచి ఒక్కసారి వెతకండి అందిట. వాళ్ళందరూ ఎక్కడ వెతుకుతాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏం కనపట్టలేదు, సుడిగాలి దెబ్బకి మొత్తం చెట్లు కూలిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి, పశువులు కూడా చల్లా చెదరైపోయాయి, మీ కుర్రాడు ఏమైపోయాడో అన్నారట పాపం. అందరికీ ఏడుపు వచ్చింది. కృష్ణుడు లేకపోతే ఒక్కళ్ళు ఉండలేరుగా అక్కడ, అందరికీ కృష్ణుడు అంటే ప్రేమే, అందుకని అందరూ తలలు పట్టుకున్నారు. ఇంతలో యశోద, ఇక్కడ పెట్టి తింతనయుడు ఇక్కడ నాడుతూ నుండే, గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే, నేనెక్కడ చొత్తునల్చు కమలేక్షణ క్రేపుత రంగి కిన్నయ్యి పొక్కుచురాలు గోవు క్రియ భూస్థలి వ్రాలే దురంత చింతయ్యి. అమ్మ రోహిణి, ఓ మిత్రురాళ్ళు వినండి, నేను పిల్లాన్ని ఇది ఇక్కడే పడుకోబెట్టాను అని ఎక్కడ పడుకోబెట్టిందో అరుగు మీద చూపించింది. ఇక్కడ పడుకోబెట్టానమ్మా. అక్కడి నుంచి పిల్లాడు పాక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. ఎంతలో ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ పిల్లవాడిని ఎక్కడికి పట్టుకుపోయిందో, ఎక్కడికి పెడదామన్నా నాకేమీ తెలియదు. సమయానికి మా ఆయన ఇంట్లో లేడు, అందరికీ చివరికి లోపు ఆయన. సమయమునకు వెతుకుదామా అంటే మా ఆయన లేడు. ఈ నందుడు లేని ఈ సమయంలో పిల్లవాడి కోసం ఎక్కడ వెతుకుతాం? అయ్యో అంటూ ఆ కుర్రాడి కోసం గుండెలు బాదుకొని కన్నీళ్లు కారుస్తూ జుట్టుముడి విడిపోతూ ఉండగా ఒకటే ఏడవడం మొదలుపెట్టింది. ఆవు దూడ తప్పిపోతే లేగదూడ కోసం ఆవు ఎలా అంబా అంబా అని పొగులుతుందో ఏడుస్తుందో అలా ఏడవడం మొదలుపెట్టిందట. నిజానికి అక్కడున్న ఆడవాళ్ళంతా యశోదని ఓదార్చడానికి వచ్చారు. కంగారు పడకమ్మ, కంగారు పడకమ్మ అని చెప్పడానికి వచ్చారు. కానీ యశోద ఏడుపు చూచి ఆ పిల్లవాడి మీద వాళ్ళందరికీ కూడా అత్యంత ప్రాణం గనక, ప్రేమ గనక, వాళ్ళు గుండెలు బాదుకుని, కృష్ణుడు లేకపోతే నువ్వు బతకలేవు, నువ్వు లేకపోతే మేము బతకలేము, అయ్యో కృష్ణ కృష్ణ, నారాయణుడు నిన్ను రక్షిస్తాడు అనుకుంటే ఆయన కూడా నిన్ను పట్టించుకోలేదని ఆయన అని మధ్యలో నారాయణుడి మీద ఉరుచుకుపడ్డారట. నిన్ను 100 సార్లు తలుచుకున్నావా, ఏం అబ్బాయిని రక్షించలేవా అని ఒక ఆవిడంది. ఎప్పుడోకప్పుడు విష్ణువు కనపడట, కనబడినప్పుడు బొగ్గలో పోటు పొడుస్తాను, మా కృష్ణుడు తప్పిపోయేలా చేస్తాడు ఆయన అని ఒక ఆవిడంది. దేవుడు కూడా బొగ్గపోటు పొడుస్తారు రెండో కొంతమంది, ఎందుకంటే భక్తి ప్రేమ. నిన్ను నమ్మావా, నీ నామస్మరణ చేసావా, అయినా మమ్మల్ని రక్షించవా అని భగవంతుణ్ణి నిలదీసేటటువంటి శక్తి ఒక్క భక్తుడికి మాత్రమే ఉంటుంది. అందుకే భక్తుడు అందరికంటే గొప్పవాడు. భగవంతుడు మన తండ్రి అండి, మన తల్లి అండి. తల్లి తండ్రి దగ్గర ఎలా గారం చేస్తామో మనం అలా గారం చెయ్యాలి. ఎన్నో పర్యాయములు పరమాత్ముడు కోమలమైన శరీరంతో నాకు దర్శనమిచ్చాడు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం, అందుకు చెబుతున్నాను. ఇప్పటికి కూడా ఏ శనివారమైనా నేను భక్తితో సుందరకాండలో కొన్ని శ్లోకాలు చదివితే ఆ పూట హనుమంతుడు సాక్షాత్కరించి తీరుతాడు. నాకు అంత నమ్మకం, అంత ఇష్టం కూడా. నేను చక్కగా అర్జునుడిలాగా ఆ కృష్ణుని నమ్మినటువంటి భక్తుణ్ణి కాబట్టి మాలాంటి వాళ్ళకి విశ్వరూపం చూపిస్తాడు. చూపించినప్పుడు ఆ రూపం చూడలేకపోతే మళ్ళీ దివ్య దృష్టిస్తాడు, ఎప్పటికప్పుడు కాపాడతాడు. జీవులందరం నరులం, మనకి దిక్కు నారాయణుడు. నరనారాయణుల్లో ఉండాలట భక్తుడు భగవంతుడు. అందుకని వాళ్ళు మా స్వామి మా కృష్ణుడు కనపడకపోతే ఊరుకోమని కొందరు ఏడ్చారు. వీళ్ళంతా ఇలా అనుకుంటూ ఉండగా రివ్వున పైకి తీసుకుపోయాడు సుడిగాలి రూపంలో ఉన్న తృణావర్తుడనే రాక్షసుడు కృష్ణుణ్ణి. పైకి వెళ్ళిన తర్వాత కృష్ణుడు హఠాత్తుగా పెద్ద కొండంత బరువు అయిపోయాట. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మోసాడు కానీ ఇప్పుడు కృష్ణుడు హఠాత్తుగా కొండంత బరువు అవ్వడం వల్ల మొయ్యలేక గిజగిజలాడిపోయాడు వాడు. అందుకని వాడికి అనుమానం వచ్చింది, నేను అరుగు మీద ఆడుకుంటున్న పసిబాలుణ్ణి ఎత్తుకొని వచ్చానా లేక కొంప తీసి కొండను ఎగరేసుకొచ్చానా? చూడ్డానికి పిల్లాడు ఎంత ఉన్నాడు, ఇంత బరువు అయిపోయాడేమిటి? ఓరి నాయనో, ఈ పిల్లవాడు ఏనుగులు మింగాడా లేక కొండల పలహారం చేశాడా? మరీ ఎంత బరువుగా ఉన్నాడేమిటి అని వణికిపోయాట. వాడి వేగం తగ్గిపోయింది. ఇంతలో శ్రీకృష్ణుడు ఈ రెండు చేతులు తొండంలా చాచి, ఏనుగు తొండం చాచినట్టుగా రెండు చేతులు చాచి వాడి మెడ పట్టుకుని గట్టిగా ఒక్క నొక్కు నొక్కాట. బాలద్విరద కరంబుల బోలెడి చేతులను దనుదు బొండుగ బిగియం కిలించి వేలబడియను బాలకుడొక కొండ భంగి బరువై అధిపా. బాల ఏనుగులు ఉంటాయి సార్, గున్న ఏనుగులు, గున్న ఏనుగుల్లాగా పిల్ల ఏనుగుల్లాగా ఉన్న తన చేతులతో హఠాత్తుగా గట్టిగా పట్టుకున్నాడు ఆయన. అంటే శ్రీకృష్ణుడు ఒక చిన్న ఏనుగులో ఉన్నాడు, బాలగజంలో ఉన్నాడు, ఆయన చేతులు ఏనుగు తొండాల్లో ఉన్నాయి. ఆ తొండాల్లో బలమైన చేతులతో వాడు మెడ గట్టిగా పట్టుకుని పిసికి వేళ్లాడాడు ఆయన. ఆ వేళ్లాడడం కూడా కొండంత బరువుతో వేళ్లాడాడు. ఆయన ఎంత బరువు కావాలంటే అంత బరువు పెరగలడు కదా. బాగా బరువు పెరిగి వాడి తలని మెడని పిసుకుతూ ఉంటే ఊపిరాడక గిజగిజలాడి, ఓరి దేవుడా, ఎంతో పూర్వం ఎంతోమందిని సుడిగాలి రూపంలో పైకి పట్టుకుపోయి సంహరించాను, నువ్వు అలాంటి వాడివి కాదు, అనవసరంగా నిన్నెత్తుకొచ్చాను రా బాబు, నా ప్రాణం పోతుంది, విడిచిపెట్టు బాబోయ్ అంటే ఆయన విడిచిపెట్టకుండా ఇంకా గట్టిగా నొక్కాట. క్రమంగా వాడికి స్పృహ తప్పిపోయింది, ప్రాణాలు లేచిపోయాయి పైకి. ఢామ్ అనే శబ్దంతో పైనుంచి కిందకొచ్చి సరిగ్గా నందుని ఇంటి ముందే పడిపోయాడు వాడు. ఆ రాక్షసుడు ఢామ్ అనే శబ్దంతో నేల మీద పడగానే వాడి వక్షస్థలం మీద శ్రీకృష్ణుడు ఆడుకోవడం మొదలుపెట్టాడు. పైనుంచి కిందకి శబ్దం చేసుకుంటూ రాక్షసుడు పడిపోగానే అరుగు దగ్గర ఏడుస్తున్న ఆడవాళ్ళంతా అటు చూశారు. అక్కడ ఒక పెద్ద రాక్షస కళేబరం కనబడింది. కళేబరం మీద ఆడుకుంటున్న కృష్ణుడు చెక్కు చెదరకుండా ఉన్నట్ట. దాంతో వాడు పరుగు పరుగునొచ్చి, ఏమి చిత్రం ఇది, రాక్షసుడు సుడిగాల రూపంలో ఎత్తుకుపోయాడనమాట నిన్ను. ఇంత రాక్షసుడు పైనుంచి కిందొచ్చి పడి చచ్చిపోయాడు, కానీ ఆ రాక్షసుడి గుండెల మీద ఉన్న కృష్ణుడు మాత్రం ఏమవ్వలేదమ్మా? సందేహం లేదు, ఇది విష్ణు కృప. పరమాత్ముడు మన ప్రార్థన విన్నాడు, మనల్ని రక్షించాడు, దాంతో మన బాలుడు మనకి దక్కాడు అని ఆనందంతో ఆ పిల్లవాడిని పైకి తీసి, ఈ దౌర్భాగ్యుడైన రాక్షసుడి కళేబరాన్ని ముట్టుకున్నావని ఆయన నీకు మైలు అంటిందని ఆయన్ని యమునా నదిలో ముంచి స్నానం చేయించి మళ్ళీ విభూతి పెట్టి కస్తూరి తిలకం పెట్టి శ్రీకృష్ణుడిని మళ్ళీ నారాయణుడు రక్షించుగాక అన్నారు. వాళ్లలో కొంతమంది అయితే ఏమన్నారో తెలుసా, యశోద, మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మన పిల్లాన్ని రక్షించింది, గత జన్మంబుల ఏమి నోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవరికేమి పెట్టితిమో, ఏ చింతారతిం ప్రొద్దుపుచ్చితిమో, సత్యములేమి పల్కితిమో, ఏ సిద్ధ ప్రదేశంబు త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మెతటం కృష్ణార్భకున్ నిర్భయున్. పూర్వజన్మలో ఏవో నోములు నోచి ఉంటాం మనం, ఆ నోముల ఫలితంగా ఇవాళ మన బాలుడు మనకి దక్కాడు. పూర్వజన్మలో స్త్రీలు నోములు నోస్తే వారికి వచ్చే జన్మలో చిరజీవి అయిన పుత్రుడు పుడతాట. ఎక్కువ కాలం బతికే కొడుకు పుట్టాలంటే నోములు నోచాలి, అలా నోములు నోచి ఉంటాం. లేక యజ్ఞములు ఏమైనా చేసేమో యజ్ఞ ప్రభావం వల్ల కూడా ఇలాంటి కొడుకులు పుడతారు. సత్యం పలికి ఉంటాం పూర్వం, పూర్వకాలంలో సత్యం పలికిన వాళ్ళకి ఎక్కువ కాలం బ్రతికే కొడుకులు పుడతారట. లేదా మహానుభావులైన మునులు యోగులు తపస్సు చేసుకునే స్థలాలకు వెళ్ళి ఉంటాం, సిద్ధ ప్రదేశాలకు వెళ్ళి ఉంటాం, తీర్థయాత్రలకు వెళ్ళి ఉంటాం. తీర్థయాత్రలకు వెళ్ళిన పుణ్యాత్ముడికి చిరజీవులైన పుత్రులు పుడతారు. లేక ఎవరికో మంచి భోజనం పెట్టి ఉంటాం. మహాత్ములకి ఇంత అన్నం పెట్టడం మహాయోగం కదటండి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఒక యోగికి, ఒక పౌరాణికుడికి, ఒక జ్ఞానికి ఇంత అన్నం పెట్టలేం మనం, పెట్టిన వాడు తిండం. మనం మహానుభావులకి ఏ అన్నాలు పెట్టామో ఆ పుణ్యం వల్ల మనకి పిల్లవాడు దక్కాడు అని పరిపరి విధాలుగా అనుకుంటూ కృష్ణుడు చూచినందుకు ఆనందంతో పరవశించిపోయారట. అప్పుడు అక్కడ ఉన్న పురోహితుల్ని పిలిపించినందుడు, పురోహితులారా, ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి దినదిన గండం నూరేళ్ల ఆయుష్లో ఉంది, వీడికి ఏమైనా కాస్త గండాలు తప్పడానికి అర్చన చెయ్యండి అని వాళ్ళ చేత అర్చన చేయించి పిల్లవాడికి రక్షరేఖలు కట్టించేట. ఆ తర్వాత మరికొద్ది రోజులకి ఇంకో తమాషా జరిగింది. ఒకదాని తర్వాత ఏదో జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతంలో అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన 3 ఏళ్ళ వయస్సులోపు ఆయన చేసిన ఘనకార్యములు 1 కాదు 2 కాదు. శ్రీకృష్ణుడు నడవడం మొదలుపెట్టాక ఇంకా ఇంట్లో ఉండడం మానేశాడు. చిన్నపిల్లలకు అడుగులు వేయడం వస్తే ఎక్కువసేపు ఇంట్లో ఉంటారు కదా, అందుకని పరుగున అందరిళ్ళకి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ దూరేవాడు ఆయన. ఆ ఇల్లు ఈ ఇల్లుని తేడా లేకుండా సుకంజ గారి ఇంట్లో ఉండేవట, శరవణ ఇంట్లో ఉండేవట, ఇంకో భరత్ ఇంట్లో ఉండేవట, రాముడి ఇంట్లో ఉండేవట, ఆచార్యస్వామి ఇంట్లో ఉండేవట, సదాశివమూర్తి గారి ఇంట్లో ఉండేవట, ఇలా అందరిళ్ళల్లో ఒకేసారి ఉండేవట. దాంతో అందరికీ మతిపోయేది, ఇదేమిటంటే ఆ ఇంట్లో ఉంటాడు, ఈ ఇంట్లో ఉంటాడు, ఈ ఇంట్లో ఉంటాడు, ఆ ఇంట్లో ఉంటాడు అని కూడా మొదలెట్టారు. ఉంటే పర్వాలేదు, అందరిళ్లల్లోకి వెళ్ళి వాళ్ళింట్లో ఉన్న మొత్తం నవనీతం అంతా తిని పరిగెత్తుకు వచ్చేవాడు, వెన్నంతా తిని వచ్చేసేవాడు. ఇంత వెన్నా తిని మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టనివాడు. వల్లవ గృహ నవనీతములెల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగిన్ తల్లి కదిసి చిట్టాడుచు అల్లనచను బొవ్వ పెట్టు అమ్మా ఎనుచును. ఎంతమంది గోపాలకుల ఇళ్లలో ఉన్న అందరిళ్లలో ఉన్న వెన్నంతా తిని కుండలకి కుండలు వెన్న తిని, అసలు అంత వెన్న తిన్నాడు కాబట్టి ఆయన మంచి నున్నగా ఉన్నాడేమో అనిపిస్తుంది. శుభ్రంగా వెన్న తిని పరిగెత్తి ఆడుకుంటే శరీరానికి ఎంత ఆరోగ్యం అండి. ఈ మధ్యకాలంలో వెన్న తినరు, మేగడ తినరు, నెయ్యి వేసుకోరు, అన్నిటికీ కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్ అంటే ఇంట్లో కూర్చోవడం వల్ల వస్తుంది మీకు. రోజు అసలు లిఫ్ట్ వాడకుండా పైకి కిందకు 1-2 సార్లు ఎక్కి దిగండి, ఇక ఇంటికి వెళ్ళి కేజీ వెన్న తిన్నా సరే అరిగిపోతుంది. మనమేమో అసలు కదలమాయే, అలా కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టే కూర్చుంటూ ఉంటే ఏదో మీలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు తప్ప ఎక్కువ మంది ఎక్సర్సైజ్ చేయట్లేదు. శరీరానికి వ్యాయామం లేకపోతే తిన్న ధరకు గుండెపోట్లు వస్తాయి. శుభ్రంగా నాతో పాటు యాత్రలకు రండి, ఇక మీకు జీవితంలో మళ్ళీ అనారోగ్యం రాదు. కేదారం దాకా ఎక్కించేస్తాను మిమ్మల్ని, యమునోత్రి దాకా నడిపించేస్తాను, కొండలు ఎక్కిస్తాను, దింపుతాను. పెద్దవాళ్ళు పాపం ఆఫ్టర్ 70 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు లిఫ్ట్ ఎక్కాలి, అంతేగాని మరీ బొత్తిగా 50 ఏళ్ళవాడు లిఫ్ట్ ఎక్కి, 60 ఏళ్ళవాడు లిఫ్ట్ ఎక్కి, 25 ఏళ్ళవాడు లిఫ్ట్ ఎక్కితే శరీరానికి వ్యాయామం ఉండదు. ఎక్కువ మందికి అనారోగ్యం కారణం ఏంటో తెలిసినా శరీర వ్యాయామం లేకపోవటమే, సుఖపెట్టడమే. చిన్నప్పుడు పూర్వకాలంలో హాయిగా నడిచేసుకోవడానికి వెళ్ళేవారు, పొద్దునుంచి సాయంకాలం దాకా ఆడుకునేవారు. ఆ రోజుల్లో కేజీ నెయ్యి గడగడగడ తాగితే కూడా వికారం పెట్టేదిటండి. నా చిన్నప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను చేరు నెయ్యి తాగేసి శుభ్రంగా ఆ తర్వాత ఆడుకునేవాడిని, అయినా శరీరం అలాగే ఉండేది. అసలు ఏమీ తినకపోయినా ఉండగలిగేవాడిని. ఈ సాధన వల్ల మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు నుంచి మీ పిల్లల్ని ఏం చేస్తారు, పొద్దుటే లేచి లేవగానే ఇంత అన్నం నోట్లో కుక్కేసి ఓ బాక్స్ చేతికిచ్చి వాడు చదివేది 1 కేజీ, వీపుకి 10 కేజీ, వాటర్ బ్యాగ్ 1 కేజీ అన్నట్టుగా కాకుండా వాడిని వెంటనే తీసుకెళ్ళి బస్సు ఎక్కిస్తే పొద్దుట లేచాడా, తిన్నాడా, అరుగుతుందా, గూని వచ్చేటట్టుగా వీపుకేమో బ్యాగ్గా, ఆ తర్వాత వెంటనే బస్సు ఎక్కిస్తారు. స్కూల్లోకి వెళ్ళగానే సీట్లో కూర్చుంటాడు అలాగా. పాపం దిక్కుమాల మేస్టారేమో అలా నిలబడి ఉంటే వీడేమో దర్జగా కాళ్ళు ఆయనకేసి పెడతాడు. మేస్టార్ నిలబడితే కుర్రాడు కూర్చుని పాఠం వెళ్ళడం ఏంటంటే అసలు అన్యాయం. హాయిగా పూర్వం మేస్టర్లు కూర్చునే కూర్చునేవారు, పిల్లలు ఎదురుకుండా నిలబడి పాఠం వినేవారు, లేదా కింద నేల మీద కూర్చునేవారు. అవన్నీ పోయాయి, అక్కడే కూర్చుంటాడు వాడు. ఇక ఇప్పుడున్నటువంటి పాఠశాలలో 3 వంతులు ఉపాధిక పాఠశాలల్లో క్లాస్ రూమ్ తప్ప బయట ప్లే గ్రౌండ్ ఉండదు, ఆట ఉండదు. మళ్ళీ సాయంకాలం వస్తాడు, తింటాడు, ఆ ఇచ్చిన హోంవర్క్ చూస్తూ ఉంటాడు. మధ్యలో వాట్సాప్లు, సీరియల్స్, ఈ మధ్యలో ఆదివారం శనివారం వస్తే 10 ఇంటికి లేస్తాడు, 10 ఇంటికి లేవగానే ఏదో సినిమా కడతాడు, పడుకుంటాడు. దాంతో 5 గంటలకు గుండెపోటు. ఎందుకు రాదు గుండెపోటు మరి? అసలు ఆ శరీరము మాట వరుసగా నలిసిపోతుందా?